కర్ణుని గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. దుష్ట చతుష్టయంలో ఒకడుగా అపఖ్యాతి పొందినాడు, దాన కర్ణుడుగా మిన్నులు తాకినంత కీర్తి సంపాదించుకున్నాడు. స్వామి భక్తిలో రాజభక్తిలో అతన్ని మించిన వాడు లేడు. దాని గురించి నాకు ఒక సమస్య కూడా ఇచ్చారు ఒక అవధానంలో. వదినను పెండ్లి ఆడునట పంకజనాభుని మర్మమేమిటో. వదినను పెండ్లి ఆడునట, శ్రీకృష్ణుడు తన వదినను బలరాముని భార్య రోహిణీదేవి రేవతీదేవి కదా, వదినను పెండ్లి ఆడుట పెళ్లి ఆడునట పంకజనాభుని మర్మమేమిటో. శ్రీకృష్ణుడు తన వదినను పెళ్లి చేసుకుంటాడట, ఏమిటి ఆ మర్మం, ఇది సమస్య. అప్పుడు నేను ఇలా పూరించే కర్ణుడు చెబుతున్నాడు దుర్యోధనుతో, హృదయము నుండి పొంగి ప్రవహింపగా నిశ్చల రాజభక్తి నా బ్రతుకును నీదు పాదముల పద్ద సమర్పణ చేసుకుంటే. కర్ణుడు చెప్పే మాటలు, ఆ హృదయంలో పొంగి పొరుతుంది రాజభక్తి, హృదయము నుండి పొంగి ప్రవహింపగా నిశ్చల రాజభక్తి నా బ్రతుకును నీదు పాదముల పద్ద సమర్పణ చేసుకుంటే. సంపదలకు లొంగిపోవుదునే ప్రాణము పోయిన పోవుగాక. నీకు రాజ్యం ఇస్తాము, మేడలు ఇస్తాము, ఆవిస్తాము, రత్నాలు ఇస్తాము, ద్రౌపది కూడా ఆరవ భర్తగా వస్తుంది, ఎన్నెన్నో బ్రైబ్ చేశారు. సంపదలకు లొంగిపోవుదునే ప్రాణము పోయిన పోవుగాక, ద్రౌపది నన్ను పెండ్లి ఆడునట. అక్కడ వదినను అనే చోట వదినను పెళ్లి చేసుకుంటాడనే ఒక బ్యాడ్ మీనింగ్ వస్తుంది. నేను అక్కడ ద్రో అనే అక్షరం వేస్తాను, ద్రౌపది అంటే ద్రౌపది అని అర్థం. నన్ను పెళ్లి ఆడుట, నన్ను ఆరవ భర్తగా పెళ్లి చేసుకుంటుందట పంకజనాభుని మర్మం ఏమిటో. ఇక్కడ వదిన లేదు, ద్రౌపది అనే దానికి వికృతి రూపం ద్రౌపది. తిక్కన గారు కూడా ప్రయోగించారు, ద్రౌపది బంధురమైన క్రమ్ముడి విడిచి మహాభుజంగమోనా విలసిల్లి వేలగా. కాబట్టి అక్కడ ద్రౌపది నన్ను పెళ్లి ఆడునట, వదినను పెళ్లి ఆడునట అక్కడ దాచిపెట్టాడు ఆ చమత్కార. సరే, అలాగా ఆరవ భర్తగా ద్రౌపది వరించినా ఏమైనా లొంగలేదు. అతని జీవితమే చాలా చిత్రమైంది, చీకటి వెలుగులు ఉన్నాయి. అతనిలో మంచి ఉన్నది, చెడు ఉన్నది. చెడుకు తక్కువ ఉన్నది, 80% మంచి ఉన్నది, 10% అంతే, 90% మంచి అని చెప్పవచ్చు. అంత రాజభక్తి ప్రదర్శించిన వాడు లేడు, ఒక మిత్రుని కోసం ప్రాణాలు అర్పించిన వాడు. ఒక్క ద్రౌపదీ వస్త్రాభరణ సందర్భంలో అతడు నోటి దుస్తులను మాత్రమే చెడ్డకు బాడకు పేరు తెచ్చుకున్నాడు. దానివల్లనే అతడు దుష్ట చతుష్టయంలో దుర్యోధనుడు, దుశ్యాసనుడు, శకుని, కర్ణుడు అనే పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే అంత గొప్ప వీరుడు లేడు, అంత గొప్ప దాత లేడు. అటువంటి కర్ణుని జీవితం చాలా అద్భుతమైంది. కార్తీక మాసంతో వానలు సరి, కర్ణుని పోకతో భారతం సరి అంటే, కార్తీక మాసం వస్తే ఇంకా వానలు ఆగిపోతాయి, కర్ణుడు పోతే ఇంకా భారతమే లేదన్నాడు ఎండ్ అక్కడికి. అటువంటి కర్ణుని జీవితం మీద నేను ఒక ఆ క్యారెక్టర్ మీద కావ్యం రాశాను. చాలా వరకు ఇంకా ఫైనల్ టచ్లో ఉంది, అంత చదివే అవకాశం లేదు కాబట్టి రెండు ఘట్టాలు మీకు వినిపిస్తాను. ఒకటి తిక్కన గారు రాయినటువంటి ఘట్టాలు మీకు వినిపిస్తాయి. ఇంత భారతంలో రామాయణంలో లాగా రామాయణంలో సీతను అపహరించుకొని వచ్చిన దుర్మార్గుడు రావణాసుడు మీకు తెలుసు. మండోదరి ఆ ఉత్తమ ఇల్లాలు చెప్పింది, మర్యాదగా సీతను అప్పగించు, ప్రాణాలు కాపాడుకో, ఇది మంచి పద్ధతి కాదు, ఎంతో హితోపదేశం చేస్తుంది. కానీ భారతంలో దుర్యోధను భార్య గురించి ఏమీ లేదు. ఒకవేళ భానుమతి అనే పాత్ర ఉన్నా ఆమె హితోపదేశం చేసినటువంటి సంఘటన లేదు, తిక్కన ఒక్క మాట చెప్పదు. ఒకవేళ భానుమతి హితోపదేశం చేసి ఉంటే ఏం చెబుతుంది అని నేను ఊహించరాసి అవి కొన్ని పద్యాలు. భానుమతి అంటున్నది అంటే వస్త్రాపహరణం చేసి విజయగర్వంతో విర్రవి తన ఇంటికి వచ్చినట్టు. అప్పుడు ఆవేశంతో ఉన్నది భానుమతి, చాలా బాధపడింది. ఒక్క మానిని చీరల నూడిచివేసి పరిభవించితనని గర్వపడదవేమో. జగతి గల మానవతులైన సతులకెల్ల ఒలువలూడ్చినంతటి ఘోర పాపమిది. నిండు కొలువున మర్యాద మండిపోవా, ద్రుపద సుతను రమ్మంటివి తొడను చూపి. నీదు భార్యను కాంక్షించి నీచుడొకడు కన్నుగీటిన సహింపగలవేనాథ. తొడ చూపించావును కూర్చుంది రమ్మని, నీ భార్యను ఎవరైనా ఒకరు కన్నుగీటి రా అంటే నువ్వు సహిస్తావా చెప్పు అని నిలదీసింది. ఏకవస్త్రను నన్ను స్పృశింపవలదు, తొలగిపొమ్ము అని అన్నది. వాడు ప్రాతికామి వెళ్ళినప్పుడు రాలేదు, దుశ్శాసనుడు వచ్చాడు. ఏకవస్త్రను నన్ను స్పృశింపవలదు, తొలగిపొమ్మంచు పాంచాలి పలుకుచుండ, వెంట్రుకలు పట్టి ఈడ్చిన వెక్కసముగా దుస్ససేనుని చేర్చలు దుస్సహము. పాండవులపైన నీకంత వైరమున్న సంగ్రహింతువుగాక రాజ్యమునిల్ల. కల్లకపటము లేరుగని కాంతకిట్లు మానహాని వనర్చుట మగతనంబే. ఇంతులను గౌరవించి పూజించు చోట దేవతలు విహరింతురు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది మన ఆర్యుక్తి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు. వ్యర్థమైపోయే నీదు ప్రవర్తనమున దానవత్వము మన ఇంట తాండవించి. ద్రౌపదిని సభకీర్చి పరాభవింప, నేను హర్షింతునంజు నీవు భావింతువేమో. సాటి మగువకు కలిగిన పాటు చూచి కడుపు లోపల బడబాగ్ని సుడులు తిరిగి. మానమే కదా ప్రాణమ్ము మానవతికి, అట్టి మానమ్ము క్రూరాత్ములు అపహరింప. నోరు విప్పని భర్తల తీరు చూచి గుండెలు అవేయగా పాంచాలి కృంగిపోయి. అచట ద్రౌపది కన్నుల అగ్గిసెగలు ఇచట నా దేహమును దహించి వేసి. ఇక్కడ ద్రౌపది హృదయంలో అగ్గిసెగలు రగిలి. అచట ద్రౌపది కన్నుల అగ్గిసెగలు ఇచట నాదు దేహమును దహించి వేసి. అచట పాంచాలి పెదవుల అదరుపాటు ఇచట నాదు డెందమును కంపింపచేసి. అక్కడ పాంచాలి పెదవులు అదురుతూ ఉంటే ఇక్కడ నా హృదయం కంపిస్తూ ఉన్నది. అంటే కారణం ఒక చోట, కార్యం ఒక చోట. ఇంకా ఉన్నాయి కొన్ని, ఎండ్ చేస్తాను. అన్న భార్యను తల్లిగా ఆదరించి పూజ చేసేటి పావన భూమి మనది. అట్టి భూమిలో జన్మించినట్టు నీవు పరిభవింపగా వచ్చి నీ వదినట్లు. వదిన అంటే తల్లితో సమానత. ప్రతి దినము చేయు పాదాభివందనమున అందీయల మాత్రమెరుగుదు అన్యమెరుగా. ఇది ఎక్కడిది? నాహం జానామి కంకనే, నాహం జానామి కేయూరి, నూపురే త్వ అభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నది లక్ష్మణుడు. అందెల మూట, అది నగల మూట చూచి ఋష్యముఖ పర్వతం. ఆమె కేయూరాలు నాకు తెలియదు, ఆమె కంకణాలు నాకు తెలియదు, ఆమె నూపురాలు అందెలు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే ప్రతిదినం నేను ప్రతి రోజులకు పాదాభివందనం చేస్తాను కాబట్టి. అది లక్ష్మణుడు చెప్పాడు. అంటే వదిన ముఖాన్ని కూడా చూడలేనంత పవిత్రుడు అనమాట. ప్రతి దినము చేయు పాదాభివందనమున అందీయల మాత్రం ఎరుగుదు అన్యమెరుగా. అనుచు పలికిన లక్ష్మణ వినయ చరిత అనుజులకు ఎల్లా ఆదర్శమగునుచుము. ఇలాగానే చివరి, ఇంకా చిత్త చివరిలో కర్ణుడు మరణించిన తర్వాత ఈ మధ్యలో కుంతి వచ్చి మాట్లాడుతుంది. తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళి మీకు ధర్మరాజు పట్టాభిషేకం చేస్తాడు, వాడు విద్యామరణిస్తాడు, చివరకు ద్రౌపది కూడా నిన్ను ఆరో భర్తగా పెళ్లి చేసుకుంటుందని ఎన్నో చెబుతాడు. దానికి కర్ణుడు ఎన్నో సమాధానం చెబుతాడు. ఇన్ని ముగిసిన తర్వాత యుద్ధం, అప్పుడు అర్జునుడు బాణం వేసి కర్ణుడిని అధర్మ యుద్ధంలో చంపేస్తాడు. సరే, ధర్మమా అధర్మమా తర్వాత దాని కృష్ణుడు కూడా ఎన్నో మాటలు చెప్పాడు. దానికి దుర్యోధనుడు కర్ణుడు కూడా సమాధానం చెప్పాడు. చనిపోయాడు కర్ణుడు. చనిపోయిన తర్వాత ఆ వార్త విన్న దుర్యోధనుడు ఆవేశంతో ఆవేదనతో శవం దగ్గరకు వచ్చాడు. అయితే ఇంత గొప్ప మిత్రుడు, తన కోసం ప్రాణాలను కర్పూరంలాగా వెలిగించినటువంటి మిత్రుడు మరణిస్తే తిక్కన గారు ఒక్క పద్యం కూడా రాదు. ఒక్క పద్యం కూడా ఇంత గొప్ప వీరుడి కోసం నీరాజనంగా ఒక్క పద్యం రాయలేదు.
వ్యాస మహర్షి రాశాడు.
సరే, రాయను రాయదు. వ్యాసుడు రాయలేదు, అపరవ్యాసుడు మన తిక్కన గారు కూడా రాయలేదు. కొందరు అంటారు ఇవన్నీ రాసుకుంటూ ఉంటే కావ్యం పెద్దదవుతుందా అని. ఎన్నో అనవసరమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి,
చాలా
చాలా ఉన్నాయి. కానీ ఎందుకో మరి తిక్కన గారు రాసి ఉంటే అద్భుతంగా ఉండేది, నేను రాయాల్సిన అవసరం ఉండేది. ఆయన మహానుభావుడు, పద్యాలు విన్నాం, కాంచనమయ వేది కాక అద్భుతమైన పద్యాలు, ఏనుంబు నెక్కి పెక్కేనుంబు నిలుగడం. సరే అక్కడ ఏం చెప్పాడంటే తిక్కన గారు, మరియు అనేక ప్రకారంబుల విలాపంబులు చేసి అని ఒక్క మాట చెప్పాడు. మరియు అనేక ప్రకారంబుల విలాపంబులు చేసి ఏడ్చాడు అన్నాడు. ఏం విలాపంబులు చేశాడు ఒక్క మాట చెప్పాడు. నేను ఆలోచించి ఒకవేళ దుర్యోధనుడు చెప్పి ఉంటే ఏం చెప్పి ఉంటాడో. అంతసేపు మీకు ప్రాణమిత్రమా, నీ మృత్యువార్త నేడు కోటి పిడుగుల నా మీద కృమ్మరింప. చనిపోయినాడనే వార్తనే కోటి పిడుగులు పడ్డట్టు లేదు, ఒక పిడుగు. ప్రాణమిత్రమా, నీ మృత్యువార్త నేడు కోటి పిడుగుల నా మీద కృమ్మరింప. స్పందనము లేని కఠిన భాష అన్నమట్లు వ్రక్కలైపోవకుండే నా పాడుగుండె. ముక్కలు ముక్కలు అయిపోయింది అలా నా హృదయం, ఏం కాలేదు. కారణం నా హృదయం ప్రాసానం. నీవు నా ప్రాభవమును నిలుపదలచి విక్రమము చూపి ప్రాణం అర్పించినావు. పావ తీపిని పెంచంగ పంచదార స్వీయ రూపము త్యాగము చేసినట్టు. అంతమగుదాక జీవన యాత్రలోన బాసటగా నిల్తునని నాకు బాస చేసి గుండె నిండ విశ్వాసము గుస్తరించి మాయవైతి వేపి మిత్రమా మాట తప్పి. ప్రాణ సమమగు నిన్ను కాపాడుకొనక స్వార్థపరుడనై రాజ్య దాహమ్ముతోడ మృత్యు రాక్షసి నోటికి అందించినాడ ఈ కృతజ్ఞుని నీవు మన్నింపగలవే. సంగరమ్మున రిపులను సంహరించి విజయలక్ష్మిని చేపట్టి వేట్కతోడ కదలివచ్చడి నీకు స్వాగతము పలుక వేయి కళ్ళతో నీకై వేచి ఉంటి. కానీ కోరిక తెలియదు. అన్ని చదివే సమయం లేదు కాబట్టి కొన్ని. రక్త కణముల గరళము ప్రాకినట్లు నీవు చనిపోతే నాకు ఎలా ఉందో చెప్తున్నాడు. రక్త కణముల గరళం అంటే విషం. రక్త కణముల గరళము ప్రాకినట్లు బిచ్చు కత్తుల కండల కృచినట్లు రెండు చేతుల గుండెను పిండినట్లు ఇంత వేదన నెట్లు సహింతునోయి. ఎన్ని సంవత్సరాలు శోకింతుగాక ఎన్ని దుఃఖ బాష్పాలు చిందింతుగాక ఎన్ని మారులు నిన్ను స్మరింతుగాక నీవు తిరిగి రావను మాట నిశ్చయం. అశ్వరమ్మగు, అశ్వరం అంటే అశాశ్వరం, అశ్వరమ్మగు స్వల్ప రాజ్యము కొరకు గుణ సముద్రుడవగు నిన్ను కోలిపోతి నీట మునిగిడి కుండను నిలుపదలిచి వ్రేలి స్వర్ణముద్రిక జార విడుచుకోండి. ఒక అక్షుద్రమైన రాజ్యం కోసం నిన్ను నేను బలిపెట్టాను, అంతేకాదు రాజ్యం కోసమే కదా. ఇది ఎట్లా ఉందంటే నీటిలో కుండ మునిగిపోతుందని చేయి పెడితే వేలి బంగారు ఉంగరం పోగొట్టుకున్నట్టుగా ఉంది. కుండ మట్టిది అప్రాల్ కానీ కుండ పోయింది చేయి పెడితే ఏమైంది, ఉంగరం పోయింది. ఎన్ని ముత్యాలు నీకన్నా హెచ్చు నిల్చు, ఎన్ని రత్నాలు నీకన్నా ఎక్కువగును, ఎన్ని సౌధాలు నీకన్నా మిన్న అగును, ఏ కోటి రాజ్యాలు నీ కాలి కోటికనయ్యే. ఒక్క కడుపున జన్మింపకున్ననేమి, ఒక్క రక్తము ప్రవహింపకున్ననేమి, అన్నదమ్ముల బంధమును అధిగమించి ఏకభావముతోడ జీవించినావు. ఇద్దరు అవినాభావ సంబంధం. రెప్ప పోగునే కంటికి చెప్పకుండా, కప్పు కూలునే ఇంటికి చెప్పకుండా, నీడ కైబడి వెన్నంటి నిలుచు నీవు వెడలిపోతివే రవ్వంత ఎడదలేక. బలగమెన్నను నా చుట్టూ నిలుచుగాక, అనుజ బృందము నా వెంట అలరుగాక, నాకు రాధేయుడొక్కడు లేకయున్నా లోకమంతయు శూన్యమై శోకమగును. పాండుపుత్రులు గుండెలు బాదుకొనగా సవ్యసాచిని సమరాన సంహరించి చెక్కు చెదలక తిరిగి వచ్చేదవటంచు గాత్రమంతయు కన్నులై కాచియుంటి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నీకోసం చూస్తాం చివరగా. నేను నీకన్నా ముందుగా నిష్క్రమించి ఉన్న నాకింత వేదన ఉండదేమో. నేనే ముందు చచ్చిపోయితే నాకింత బాధ లేదు. నేను నీకన్నా ముందుగా నిష్క్రమించి ఉన్న నాకింత వేదన ఉండదేమో. ప్రాణమున్న శవముగా బ్రతుకమనుచు బ్రహ్మనాదు ఫాలమున వ్రాసలేము. ప్రాణం ఉన్న శవంలాగా బతకరా అని రాసి, నీవు లేనట్టి లోకాన నిలువనే కాదు సచ్చిపోదవంచు నిశ్చయం కలుగు, ఆత్మహత్యకు పాల్పడే అర్ధకుడని పాడు లోకము నన్ను ఎప్పుడు పరిహసించు. ఆత్మహత్య చేసుకుందామంటే ఏమంటారు, ఇక్కడ పిరికివాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. నిన్ను చంపిన శత్రు దుర్నీతి తలచి ఉడికిపోవుచున్నది ఉల్లమిపుడు, మింటి కెగసెడు నా గుండె మంటలార్ప సప్త సాగర జలములు చాలవేము. చాలా అన్యాయంగా అక్రమంగా అధర్మ యుద్ధంలో చంపారు, రథం పైకి ఎత్తుకుంటూ ఉంటే బాణాలేసి ప్రాణాలు తీశారు, అది క్షత్రధర్మమా? ఇంత నీచంగా చంపారు, నా హృదయం ఉడికిపోతూ ఉంది, నా హృదయంలో ఆకాశం అంటుతున్న ఈ అగ్నిజ్వాలను ఆర్పడానికి 7 సముద్రాలలో ఉండే నీళ్లు కూడా చాలు. అంత అద్భుత తీవ్రమైనటువంటి బాధ ఉందని, రథము నెత్తెడి నీ శరీరము మీద పార్థ హతకుడు దయమాలి బాణమేయ, నీవు నిస్సహాయుండవై నిలిచినప్పుడు ధరని కంపింపకుండానే ధర్మమున్నా, నిజంగా ధర్మం అనేది ఉందా అని చిట్ట చివర తన ప్రతిజ్ఞ, నేనేం చేస్తానో నీకోసం. నిన్ను చంపిన పాండవ నీచ మధుల ఖడ్గమున కసిదీర ముక్కలుగా నరికి, వారి కండల బండల వరుసతోడ నీకు సమర సమాధి నిర్మింపగలను. నేను చేసేది ఒకటే, ఏం చేయలేను, ఆ పాండవ నీచ మతులను ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికి, మామూలుగా సమాధి బండలతో కడతాను, నేనేం చేస్తాను, వారి కండల బండల వరుసతో నీకు సమర సమాధి నిర్మిస్తాను, ఇదే నా ప్రతిజ్ఞ. కావ్యం ఏంటది,
వచన కావ్యం రాస్తున్నారా?
ఇది పద్యకావ్యం, దీన్ని తేట గీత
అంటే చిన్న
మామూలుగా ఉడతాలు ఉత్పలమాల చంపకమాల కాదు, తేట గీతల్లో అందరికి అర్థం కావాలన్న భాషలో
రాస్తారు.
1000 పద్యాలు పైన అవుతుంది, చాలా ఘట్టాలు వస్తాయి. ఇది కూడా 18 పర్వాలు అవుతుంది. కుంతి బాల్యం వదులుకొని కుంతి విలాపం కూడా ఉన్నది ఇందులో. కుంతిదేవి ఏడ్చేది మన జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు రాశారు, నేను కూడా 10 పద్యాలు రాశాను, చదివే టైం లేదు కాబట్టి. కుంతిదేవి ఎలా
డ్రైవింగ్ ఎక్స్ట్రా, అబ్బాయి డ్రైవింగ్ ఎక్స్ట్రా.
స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతి కుమారి అని జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు ఆ కుంతి ఘటన చాలా అద్భుతంగా రాశారు. ఘట సర గారు అంతకంటే అద్భుతంగా పాటలు పాడారు పద్యం. సూర్యభగవానుడు పాపం కన్యగా ఉన్న కుంతికి వరప్రసాదం చేసి ఆమెకు ఒక కుమారుణ్ణి ప్రసాదించారు. ఆ చిన్న పిల్లవాడిని చేతుల్లో తీసుకుని ఏం చేయాలో ఆమెకు అర్థం కాదు. బాల్య చాపాల్య వాళ్ళ మంత్రం చదివి ఆమె చిక్కులు తెచ్చిపెట్టుకుంది. పాపం అంటున్నారు, కన్య బాలింతరాల ఈ గడప ద్రొక్క తల్లిదండ్రుల గుండెలు తల్లడిలవి, కుంతి ఇంతులలోన పూబంతి ఎంచు మెచ్చుకున్న బంధువులిల్ల నొచ్చుకున్నది, దాచుకొనుటకు నాకు సాధ్యము గాని ప్రాణమున్న రత్నమునిచ్చే బాస్